ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు, ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనస్సులో మాట వింటారు.
నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం. చలికాలం ఇక అయిపోతోంది. వసంత ఋతువు మన జీవితాల్లోకి తొంగిచూస్తోంది. శరత్కాలం తరువాత చెట్లకు కొత్త చిగుర్లు వస్తాయి, పూలు పూస్తాయి, తోటలు వనాలు పచ్చదనంతో నిండిపోతాయి, పక్షుల కిలకిలరావాలు మనసును హత్తుకుంటాయి. పువ్వులే కాకుండా పళ్ళు కూడా చెట్ల కొమ్మల్లోంచి ఎండలో మెరుస్తూ కనబడతాయి. ఎండాకాలంలో బాగా వచ్చే మామిడి పళ్ల తాలూకు మామిడి పూత వసంతంలోనే కనబడటం మొదలవుతుంది. పొలాల్లో పసుపుపచ్చని ఆవపూలు రైతుల అంచనాలను పెంచుతాయి. ఎర్రని మోదుగుపూలు హోలీ వస్తోందన్న సందేశాన్ని అందిస్తాయి. అమీర్ ఖుస్రో అనే కవి ఋతువులు మారుతున్న ఈ క్షణాలపై ఎంతో ఇంపైన వర్ణన చేశాడు. ఆయన ఇలా అన్నారు: తోటలన్నింటా పూసిన ఆవపూలు, ఆకాశం కురిపించినట్లున్న మోదుగుపూలు, కొమ్మ కొమ్మకు కోయిలపాట. ప్రకృతి ఆనందకరంగా ఉన్నప్పుడు, వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు మనిషి కూడా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తాడు. వసంత పంచమి, మహాశివరాత్రి, హోలీ మొదలైన పండుగలు మనిషి జీవితంలో ఆనందాల రంగులను నింపుతాయి. ప్రేమ, సహోదరత్వం, మానవతా నిండిన వాతావరణంలో మనం మన చివరి మాసమైన ఫాల్గుణానికి వీడ్కోలు చెప్పబోతున్నాం. కొత్త నెల చైత్రాన్ని స్వాగతించటానికి తయారుగా ఉన్నాం. ఈ 2 నెలల సంయోగమే కదా వసంత ఋతువు. మనసులో మాటకన్నా ముందు నుంచే నేను అడిగినప్పుడల్లా నరేంద్ర మోడీ యాప్లో, ట్విట్టర్లోనూ, ఫేస్బుక్లోనూ, ఉత్తరాల ద్వారానూ నాకు బోలెడు సలహాలు అందించిన లక్షల మంది దేశప్రజలకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారందరికీ నేను రుణపడి ఉంటాను. శోభా జాలత్ అనే ఆవిడ నరేంద్ర మోడీ యాప్లో ఏం రాశారంటే, చాలామంది ప్రజలకి ఇస్రో ఉపయోగాల గురించిన అవగాహన లేదు కాబట్టి మీరు 104 ఉపగ్రహాల ప్రయోగం గురించి, ఇంటర్సెప్టర్ మిస్సైల్ గురించి కొంత సమాచారాన్ని అందించవలసింది అని కోరారు. శోభగారు, భారతదేశం గర్వించే ఉదాహరణను గుర్తు చేసినందుకు మీకు బోలెడు కృతజ్ఞతలు. పేదరికాన్ని పరిష్కరించాలన్నా, వ్యాధుల నుంచి రక్షింపబడాలన్నా, ప్రపంచంతో ముడిపడాలన్నా, జ్ఞానాన్ని సమాచారాలను చేర్చాలన్నా సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞానం ద్వారానే సాధ్యపడేలాంటి స్థానాన్ని అవి సంపాదించుకున్నాయి. 2017 ఫిబ్రవరి 15వ తారీఖు భారతీయుల జీవితాల్లో గౌరవప్రదమైన రోజు. మన దేశం ప్రపంచమందర గర్వంతో తలెత్తుకునేంత గొప్ప పని మన శాస్త్రవేత్తలు చేశారు. వారు గత కొద్దికాలంగా ఇస్రోలో ఎన్నో అపూర్వమైన ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేశారు. అంగారక గ్రహానికి, మార్స్ మిషన్, మంగళయాన్ మొదలైన విజయవంతమైన ప్రయోగాల తర్వాత కొద్ది రోజుల క్రితమే అంతరిక్ష క్షేత్రంలో ప్రపంచ రికార్డును ఇస్రో నెలకొల్పింది. ఒక పెద్ద ప్రయోగం ద్వారా ఒకేసారి మనదేశంతో పాటు అమెరికా, ఇజ్రాయిల్, కజకిస్తాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఏఈ మొదలైన వివిధ దేశాలకు చెందిన 104 ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఒకేసారి 104 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించిన మొట్టమొదటి దేశంగా భారతదేశం నిలిచింది. ఇది పిఎస్ఎల్వికి వరుసగా 38వ విజయవంతమైన ప్రయోగం కావటం ఆనందించాల్సిన విషయం. ఇది కేవలం ఇస్రోకే కాక భారతదేశానికి కూడా ఒక చారిత్రాత్మక ఘనకార్యం. అతి తక్కువ ఖర్చుతో ఇస్రో చేసిన ఈ ప్రయోజనకరమైన అంతరిక్ష కార్యక్రమం యావత్ ప్రపంచం అద్భుతంగా గుర్తించి భారతదేశ శాస్త్రవేత్తల విజయాన్ని విశాల హృదయంతో ప్రశంసించింది. సోదర సోదరీమణులారా, ఈ 104 ఉపగ్రహాల్లోనూ ముఖ్యమైనది భారతదేశ శాటిలైట్ కార్టోశాట్ 2D. ఈ శాటిలైట్ తీసే చిత్రాలు, వనరుల మ్యాపింగ్, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి అంచనాలు, పట్టణ అభివృద్ధి ప్రణాళికలు మొదలైన వాటికి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా నా రైతు సోదర సోదరీమణులకు దేశంలో నీటి మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో, అలాగే దృష్టిలో పెట్టుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటో మొదలైన విషయాలపై ఈ శాటిలైట్ కార్టోసాట్ 2D మనకు సహకరిస్తుంది. మన శాటిలైట్ వెడుతూనే కొన్ని చిత్రాలను పంపించింది. తన పని అప్పుడే మొదలుపెట్టేసింది. ఆనందించాల్సిన విషయం ఏమిటంటే ఈ మొత్తం కార్యక్రమం తాలూకు పర్యవేక్షణంతా మన యువ శాస్త్రవేత్తలు, మహిళా శాస్త్రవేత్తలు చేశారు. యువకులు, మహిళల ఈ బలమైన భాగస్వామ్యం ఇస్రో సాధించిన విజయంలోకెల్లా ఒక గౌరవప్రదమైన విషయం. దేశప్రజల తరఫు నుంచి నేను ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియచేస్తున్నాను. ప్రజల కోసం, దేశసేవ కోసం అంతరిక్ష విజ్ఞానం ఉపయోగపడాలనే లక్ష్యాన్ని ఎల్లప్పుడూ ఉంచేందుకు నిత్యం కొత్త కొత్త రికార్డులను కూడా వారు నెలకొల్పుతున్నారు. మన శాస్త్రవేత్తలకు, వారి పూర్తి బృందానికి మనం ఎన్ని అభినందనలు తెలిపినా తక్కువే. శోభగారు భారతదేశ సురక్షతకు సంబంధించిన మరో ప్రశ్న కూడా వేశారు. ఆ విషయంలో భారతదేశం మరో గొప్ప సాఫల్యాన్ని కూడా సాధించింది. ఈ విషయాన్ని గురించి పెద్దగా చర్చలేమీ జరగలేదు, కానీ ఈ ముఖ్యమైన విషయంపై ఆవిడ దృష్టి పడింది. రక్షణ రంగంలో కూడా భారతదేశం బ్యాలిస్టిక్ ఇంటర్సెప్టర్ మిసైల్ని విజయవంతంగా పరీక్షించింది. ఇంటర్సెప్షన్ టెక్నాలజీ వారి ఈ క్షిపణి తన ప్రయోగంలో భాగంగా భూమి నుండి దగ్గరదగ్గరగా 100 కిలోమీటర్ల ఎత్తు నుండి శత్రువుల క్షిపణిని గుర్తించి కుప్పకూల్చి విజయాన్ని సాధించింది. రక్షణ రంగంలో ఇది చాలా కీలకమైన విజయం. ప్రపంచం మొత్తం మీద ఇటువంటి పట్టు సాధించిన దేశాలు అతి కష్టం మీద 4వ 5వ ఉంటాయన్న సంగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మన భారతదేశ శాస్త్రవేత్తలు ఇది చేసి చూపెట్టారు. ఇంకా దీని శక్తి ఎటువంటిదంటే, ఒకవేళ 2000 కిలోమీటర్ల దూరం నుంచి కూడా భారతదేశాన్ని ఆక్రమించేందుకు ఏదైనా క్షిపణి వస్తే అంతరిక్షంలోనే దాన్ని నాశనం చేసే శక్తి మన క్షిపణికి ఉంది. కొత్త టెక్నాలజీని చూసినప్పుడు, ఏవైనా విజ్ఞానపరమైన కొత్త విజయాలు లభించినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. మానవ జీవితం తాలూకు అభివృద్ధి యాత్రలో జిజ్ఞాస చాలా ముఖ్యమైన పాత్రను పోషించింది. ప్రత్యేకమైన వివేకం, ప్రతిభ గలవారు తమ జిజ్ఞాసను జిజ్ఞాసలా ఉండనివ్వరు. వారు దాని లోపల కూడా ప్రశ్నలు పుట్టించి కొత్త జిజ్ఞాసలను వెతుకుతారు, కొత్త జిజ్ఞాసలను సృష్టిస్తారు. అదే జిజ్ఞాస కొత్త శోధనకు కారణమవుతుంది. మానవ జీవితం తాలూకు వేల సంవత్సరాల అభివృద్ధి యాత్రను కనుక మనం పరిశీలిస్తే, ఈ మానవ జీవితం తాలూకు అభివృద్ధి యాత్రకు ఏ అంతమూ లేదన్న విషయాన్ని మనం చెప్పగలం. అంతం అనేది అసంభవం. బ్రహ్మాండాన్ని, సృష్టి నియమాలను, మనిషి మనసును తెలుసుకోవటానికి నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. కొత్త విజ్ఞానం, కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందులోంచే పుడతాయి. అలా పుట్టే ప్రతి కొత్త సాంకేతిక పరిజ్ఞానం, కొత్త విజ్ఞానం ఒక కొత్త యుగానికి జన్మనిస్తాయి. నా ప్రియమైన యువకులరా, విజ్ఞానం, శాస్త్రవేత్తల కఠిన పరిశ్రమల విషయం మనం మాట్లాడుకుంటున్నప్పుడల్లా నేను మనసులో మాటలో చాలాసార్లు మన యువతరంలో విజ్ఞానం పట్ల ఆకర్షణను పెంచాలన్న సంగతి చెప్తూ వచ్చాను. దేశానికి చాలామంది శాస్త్రవేత్తల అవసరం ఉంది. నేటి శాస్త్రవేత్తలు రాబోయే తరాలలోని జీవన విధానంలో ఒక శాశ్వతమైన మార్పుకు కారణమవుతారు. మహాత్మాగాంధీ చెప్పేవారు, నో సైన్స్ హ్యాజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ద స్కైస్ ఇన్ ఏ పర్ఫెక్ట్ ఫామ్, ఆల్ సైన్సెస్ డెవలప్ అండ్ ఆర్ బిల్టప్ త్రూ ఎక్స్పీరియన్స్. పూజ్య బాపూజీ ఇంకా ఇలా కూడా చెప్పారు, ఐ హ్యావ్ నథింగ్ బట్ ప్రైజ్ ఫర్ ద జీల్, ఇండస్ట్రీ అండ్ సాక్రిఫైస్ దట్ హ్యావ్ యానిమేటెడ్ ద మోడర్న్ సైంటిస్ట్స్ ఇన్ ద పర్స్యూట్ ఆఫ్టర్ ట్రూత్. విజ్ఞానం ఎప్పుడూ సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తన సిద్ధాంతాలను సహజంగా ఎలా ఉపయోగించుకోవచ్చో, వాటికి ఏ మాధ్యమం ఉపయోగకరమో, ఏ సాంకేతిక పరిజ్ఞానం అవసరమో గమనించాలి. ఎందుకంటే సామాన్య మానవుడికి అదే అన్నిటికన్నా ఎంతో ఉపయోగకరమైన వరమవుతుంది. గత కొన్ని రోజుల్లో నీతి ఆయోగ్, భారత విదేశీ మంత్రిత్వ శాఖ కలిసి 14వ ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా ఒక పెద్ద అద్వితీయమైన పోటీకి ప్రణాళిక తయారు చేశారు. సమాజానికి ఉపయోగపడే సృజనాత్మకతను ఆహ్వానించారు. ఇటువంటి సృజనాత్మకతలను గుర్తించటం, ప్రదర్శించటం, ప్రజలకు వాటి సమాచారాన్ని అందించటం, ఇలాంటి సృజనాత్మక ఆవిష్కారాలు ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి, వాటిని పెద్ద ఎత్తున ఎలా ఉత్పత్తి చేయాలి, వాటిని వాణిజ్యపరంగా ఎలా ఉపయోగించాలి మొదలైన వాటిని చూసినప్పుడు వారు ఎంత గొప్ప పని చేశారో అని నాకనిపించింది. ఇటీవలే నేనొక ఆవిష్కరణని చూశాను. మన పేద జాలర సోదరుల కోసం అది తయారు చేయబడింది. ఒక సామాన్యమైన మొబైల్ యాప్ తయారైంది. ఆ యాప్లోని గొప్ప సంగతి ఏమిటంటే, జాలర్లు చేపలు పట్టేందుకు వెళ్లేటప్పుడు వారు ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడ చేపలు ఎక్కువగా ఉంటాయో, గాలి ఎంత వేగంతో ఎటువైపు వీస్తోందో, అలలు ఎంత ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయో, అంటే ఒక్క యాపులోనే ఇంత సమాచారం లభిస్తోంది. దీనివల్ల మన జాలర సోదరులు చాలా తక్కువ సమయంలో ఎక్కడ ఎక్కువ చేపలు ఉన్నాయో అక్కడికి తక్కువ సమయంలో చేరి తమ సంపాదనను పెంచుకోగలుగుతారు. అప్పుడప్పుడు సమస్య కూడా సమాధానం కోసం విజ్ఞాన మహత్వాన్ని చాటి చెప్తుంది. 2005లో ముంబైలో ఎక్కువ వర్షాలు కురిశాయి, వరదలు వచ్చాయి, సముద్రం కూడా పొంగటం వల్ల చాలా కష్టాలు వచ్చాయి. ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు అది ముందర పేదవాడికే వస్తుంది. ఇద్దరు వ్యక్తులు పెద్ద మనసుతో ఈ విషయంలో పనిచేశారు. ఇటువంటి సమయాల్లో ఇంటిని రక్షించేలా, ఇంట్లోని వారిని రక్షించేలా, ఇంట్లో నీరు నిండకుండా కాపాడేలా, నీటి వల్ల కలిగే వ్యాధుల నుంచి కూడా కాపాడేలాంటి ఒక ప్రత్యేకమైన ఇంటి నమూనాను ఊహించి అభివృద్ధి చేశారు. ఇలాంటివి చాలా ఆవిష్కరణలే ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే సమాజంలో, దేశంలో ఈ రకమైన పాత్రను పోషించే మనుషులు చాలామందే ఉంటారు. మన సమాజం కూడా చాలా వరకు సాంకేతికత దిశగానే పయనిస్తోంది. వ్యవస్థలన్నీ కూడా సాంకేతికత దిశగానే నడుస్తున్నాయి. ఒక విధంగా సాంకేతికత మన జీవితాలలో ఒక విభిన్నమైన భాగంగా మారుతోంది. గత కొద్ది రోజులుగా డిజిధన్ చాలా బలపడుతున్నట్లు తోస్తోంది. నెమ్మది నెమ్మదిగా ప్రజలు నగదును వదిలి డిజిటల్ కరెన్సీ వైపుగా ముందుకు సాగుతున్నారు. భారతదేశంలో కూడా డిజిటల్ లావాదేవీలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా యువతరం తమ మొబైల్ ఫోన్స్ నుంచే తమ డిజిటల్ చెల్లింపులు జరపడానికి అలవాటు పడుతున్నారు. ఇదొక శుభ సంకేతంగా నేను భావిస్తున్నాను. కొద్ది రోజుల క్రితం మన దేశంలో లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపార యోజనలకు భారీ మద్దతు లభించింది. దగ్గర దగ్గరగా 2 నెలలు గడిచిపోయాయి. ప్రతిదినం 15,000 మందికి 1,000 రూపాయల బహుమానం లభిస్తోంది. ఈ 2 పథకాల ద్వారా భారతదేశంలో నగదు చెల్లింపును ఒక ప్రజా ఉద్యమంగా మార్చే ఒక ప్రయత్నం జరిగింది. యావత్ దేశం దీనిని స్వాగతించింది. ఆనందించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటిదాకా డిజిధన్ ద్వారా 10 లక్షల మంది ప్రజలకు బహుమతి లభించింది. 50,000 మందికంటే ఎక్కువ వ్యాపారస్తులకు బహుమతి లభించింది. ఇంతేకాక దగ్గర దగ్గరగా 150 కోట్ల రూపాయలకు పైగానే ఈ గొప్ప కార్యక్రమాన్ని ముందుకు నడిపించే ప్రజలకు, ఈ ప్రణాళికలో భాగంగానే 100 మందికంటే ఎక్కువ ఖాతాదారులకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల చొప్పున బహుమతి లభించింది. 4,000 కంటే ఎక్కువ మంది వ్యాపారస్తులకు 50,000 రూపాయల చొప్పున బహుమతి లభించింది. రైతైనా, వ్యాపారస్తులైనా, చిన్న ఉద్యోగస్తులైనా, కులవృత్తి చేసేవారైనా, గృహిణులైనా, విద్యార్థులైనా అందరూ కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారికి కూడా లాభం చేకూరుతోంది. చూడండి, యువకులే పాల్గొంటున్నారా లేదా పెద్ద వయసు వారు కూడా పాల్గొంటున్నారా అని నేను ఈ విశ్లేషణ వివరాలను అడిగినప్పుడు బహుమతి పొందిన వారిలో 15 సంవత్సరాల యువకులే కాకుండా 65-70 సంవత్సరాల పెద్దలు కూడా ఉన్నారని తెలిసి నాకు చాలా ఆనందం కలిగింది. మైసూరు నుండి శ్రీ సంతోష్ గారు తన ఆనందాన్ని ప్రకటిస్తూ నరేంద్ర మోడీ యాప్లో వారికి లక్కీ గ్రాహక్ యోజనలో 1,000 రూపాయల బహుమతి లభించిందని రాశారు. కానీ వారు రాసిన అన్నిటికన్నా గొప్ప సంగతి, నాకు పంచుకోవాలనిపించిన సంగతి ఏమిటంటే 1,000 రూపాయల బహుమతి నాకు లభించిన సమయంలో నాకు సంగతి తెలిసింది. ఒక పేద వృద్ధురాలి ఇంటికి నిప్పు అంటుకుని సామానంతా కాలిపోయిందని తెలిసింది. నాకు లభించిన 1,000 రూపాయల బహుమతికి హక్కుదారు ఆ పేద వృద్ధురాలు అనిపించి ఆ 1,000 రూపాయలు ఆమెకు ఇచ్చేశాను. ఇలా చేయటం నాకెంతో ఆనందం కలిగించింది. సంతోష్ గారు, మీ పేరు, మీ పని రెండూ మా అందరికీ సంతోషాన్ని ఇస్తున్నాయి. మీరెంతో ప్రోత్సాహకరమైన పనిచేశారు. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల కారు డ్రైవర్ సోదరుడు సబీర్ నోట్ల రద్దు తర్వాత తన రోజువారీ కార్యకలాపాల్లో డిజిటల్ వ్యాపారంతో ముడిపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన లక్కీ గ్రాహక యోజనలో అతడికి 1,00,000 రూపాయలు బహుమతి లభించింది. ఇవాళ అతడు కారు నడుపుతాడు. కానీ ఒక రకంగా ఈ ప్రణాళికకు రాయబారిగా మారాడు. ప్రయాణికులందరికీ ఎప్పుడూ డిజిటల్ సంబంధమైన విషయాలను చెబుతూ ఉంటాడు. ఎంతో ఉత్సాహంగా విషయాలను చెబుతూ ఇతరులను కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. మహారాష్ట్ర నుంచి పీజీ చదువుకుంటున్న పూజా నేమాడే అనే ఒక యువమిత్రురాలు కూడా రూపే కార్డ్, ఈ వ్యాలెట్ల ఉపయోగం తన కుటుంబంలో ఎలా జరుగుతుందో, దానిని అమలు జరుపుతుంటే ఎంత ఆనందాన్ని పొందుతున్నారో తన అనుభవాలను తన స్నేహితులతో పంచుకుంటూ ఉంటుంది. 1,00,000 రూపాయల బహుమానం రావటం తనకు ఎంత విలువైనదో చెప్తూ తాను దీనిని ఒక ఉద్యమంగా తీసుకుని ఇతరులను కూడా ఇందుకొరకు ప్రోత్సహిస్తోంది. దేశ ప్రజలకు, ముఖ్యంగా దేశ యువతకు ఈ లక్కీ గ్రాహక్ యోజన లేదా డీజీధన్ వ్యాపార యోజనలో బహుమతి లభించిన వారిని స్వయంగా ఈ ప్రణాళికలకు రాయబారిగా మారమని కోరుతున్నాను. మీరు దీనిని ముందుకు నడిపించండి. ఈ పని ఒక రకంగా అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. నా దృష్టిలో ఈ పనితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దేశంలో ఒక కొత్త అవినీతి వ్యతిరేక దళమే. ఒక రకంగా మీరు శుభ్రతా సైనికులు. మీకు తెలుసు, లక్కీ గ్రాహక్ యోజన 100 రోజులు పూర్తయ్యే రోజైన ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, గుర్తు చేసుకోవలసిన రోజు. ఏప్రిల్ 14 కొన్ని కోట్ల రూపాయల బహుమతి ఉన్న ఒక డ్రా జరగబోతోంది. దానికి ఇంకా దగ్గర 40-45 రోజులు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ను గుర్తు చేసుకుంటూ మీరొక పని చేయగలరా? కొద్ది రోజుల క్రితమే బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి జరిగింది. వారిని గుర్తు చేసుకుని మీరు కూడా కనీసం 125 మందికి భీమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవటం నేర్పించండి. దానితో వ్యాపార లావాదేవీలు ఎలా జరుగుతాయో నేర్పించండి. ముఖ్యంగా మీ చుట్టుపక్కల ఉండే చిన్నపాటి వ్యాపారస్తులకు నేర్పించండి. ఈసారి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, భీమ్ యాప్ రెండింటికి విశేషమైన ప్రత్యేకతను ఇవ్వండి. అందుకే నేను చెప్పేదేమిటంటే, బాబాసాహెబ్ వేసిన పునాదిని మనం దృఢపరచాలి. ఇంటింటికి వెళ్ళి అందరినీ కలుపుకుని 125 కోట్ల చేతుల వరకు భీమ్ యాప్ను చేర్చాలి. గత 2-3 నెలల నుంచి జరుగుతున్న ఈ ఉద్యమం ప్రభావం ఏమిటంటే, ఎన్నో కాలనీలలో, ఎన్నో పల్లెల్లో, ఎన్నో పట్టణాల్లో ఎంతో సఫలమైంది. నా ప్రియమైన దేశప్రజలారా, మన దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం ఒక పెద్ద మూలస్తంభం. పల్లెల్లోని ఆర్థిక బలం దేశ ఆర్థిక పురోగతికి బలాన్ని ఇస్తుంది. ఇవాళ నేనొక ఆనందకరమైన విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మన రైతు సోదర సోదరీమణులు ఎంతో శ్రమించి మన ధాన్యాగారాలను నింపేశారు. ఈ ఏడాది మన దేశంలో రైతుల శ్రమతో రికార్డు స్థాయిలో ధాన్య ఉత్పాదన జరిగింది. మన రైతులు పాత రికార్డులన్నీ బద్దలుకొట్టేశారని అన్ని సంకేతాలు తెలుపుతున్నాయి. ఈసారి పొలాల్లో పంటలు ఎలా పండాయంటే, ప్రతిరోజు పొంగల్, బైసాఖీ పండుగలు జరుపుకుంటున్నట్లే అనిపిస్తోంది. ఈ సంవత్సరం దేశంలో దాదాపు 2,700 లక్షల టన్నులకు మించి ఆహార ఉత్పత్తులు జరిగాయి. మన రైతుల పేరున నమోదైన ఆఖరి రికార్డు కంటే ఈసారి 8% ఎక్కువ నమోదైంది. ఇది ఇంతకు మునుపెన్నడూ ఎరగని సాఫల్యం. నేను దేశ రైతులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే వారు సంప్రదాయ పంటలే కాకుండా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని రకరకాల పప్పుధాన్యాల వ్యవసాయం కూడా చేశారు. ఎందుకంటే పేదవారికి పప్పుతోనే అన్నిటికన్నా ఎక్కువ ప్రోటీన్లు అందుతాయి. దేశంలో రైతులు పేదవారి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని దగ్గరదగ్గరగా 290 లక్షల హెక్టార్ల భూమిలో రకరకాల పప్పుధాన్యాల పంటలు పండించటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇది కేవలం రకరకాల పప్పుల ఉత్పాదనే కాదు, నా దేశ పేద ప్రజలకి రైతులు చేసిన గొప్ప సేవ. నా ప్రార్థనని, నా విన్నపాన్ని నా దేశ రైతులు ఏ ప్రకారంగా నెత్తిమీద పెట్టుకుని కష్టపడి పప్పుధాన్యాల రికార్డు ఉత్పాదన చేశారో, అందుకే నా రైతు సోదర సోదరీమణులు ప్రత్యేకమైన అభినందనలకు అర్హులు. నా ప్రియమైన దేశప్రజలారా, మన దేశంలో ప్రభుత్వం ద్వారా, సమాజం ద్వారా, సంస్థల ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా స్వచ్ఛత దిశగా ఏదో ఒక పని జరుగుతూనే ఉంది. ఒక రకంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో స్వచ్ఛతకు సంబంధించి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లుగా కనబడుతోంది. ప్రభుత్వం కూడా నిరంతరంగా ప్రయత్నిస్తూనే ఉంది. కొద్ది రోజుల క్రితం భారత ప్రభుత్వపు వాటర్ అండ్ శానిటేషన్ మంత్రిత్వ శాఖ తాలూకు తాగునీరు స్వచ్ఛత మంత్రిత్వ విభాగం వారి కార్యదర్శి నేతృత్వంలో 23 రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారుల కార్యక్రమం ఒకటి తెలంగాణలో జరిగింది. ఆ సదస్సు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లో తలుపులు మూసి ఉన్న ఒక గదిలో కాకుండా ప్రత్యక్షంగా స్వచ్ఛత వల్ల ఉన్న ప్రయోజనాలు ఏమిటో, వాటిని ప్రయోగపూర్వకంగా ఎలా చేయాలో చేసి చూపెట్టారు. 17-18 తారీఖుల్లో హైదరాబాద్లో టాయిలెట్ పిట్ ఎంప్టీయింగ్ ఎక్సర్సైజ్ను నిర్వహించారు. 6 ఇళ్ల టాయిలెట్ పిట్స్ను ఖాళీ చేయించి వాటిని బాగుచేశారు. ట్విన్ పిట్ టాయిలెట్లను ఖాళీ చేశాక మళ్లీ ఆ టాయిలెట్ గొయ్యలను మళ్లీ ఉపయోగించుకునే విధానాలను అధికారులే స్వయంగా చూపెట్టారు. ఈ కొత్త టెక్నిక్ గల మరుగుదొడ్లు ఎంత సౌకర్యవంతమైనవో కూడా వారు చూపెట్టారు. వీటిని ఖాళీ చేసి తిరిగి శుభ్రపరిచే పద్ధతిలో ఏ రకమైన ఇబ్బంది ఉండదు, ఎటువంటి సంకోచమూ ఉండదు. టాయిలెట్లను శుభ్రపరచడానికి మానసిక అడ్డంకి ఏదైతే ఉంటుందో అది కూడా ఉండదు. మనం ఇతర శుభ్రతలు ఎలా చేసుకుంటామో, ఈ టాయిలెట్ గొయ్యలను కూడా అలానే శుభ్రపరచుకోవచ్చు. దేశంలో ఈ ప్రయత్నానికి మీడియా ద్వారా చాలా ప్రచారం లభించింది. ఈ కార్యక్రమానికి స్వాభావికంగానే ప్రాముఖ్యత లభించింది. ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారి స్వయంగా టాయిలెట్ గొయ్యలను శుభ్రపరిచినప్పుడు అది దేశప్రజల దృష్టిని ఆకర్షించటం స్వాభావికమే. ఈ టాయిలెట్ పిట్లను శుభ్రపరిచేటప్పుడు మనం ఏదైతే చెత్తాచెదారం అనుకుంటామో దానిని ఎరువు రూపంలో చూస్తే అది నల్లబంగారమే. వ్యర్థం సంపదగా ఎలా మారగలదో మనం తెలుసుకుంటాము. అది నిరూపించబడింది కూడా. 6 సభ్యులున్న కుటుంబానికి ఒక స్టాండర్డ్ ట్విన్ పిట్ టాయిలెట్ 5 నిండుతుంది. ఆ తర్వాత చెత్తను సులువుగా మరొక పిట్లోకి మళ్లించవచ్చు. 6 నుండి 12 నెలల్లో టాయిలెట్ గొయ్యలో చేరిన చెత్త పూర్తిగా కుళ్ళిపోతుంది. ఈ కుళ్ళిపోయిన చెత్త నిర్వహణ ఎంతో సురక్షితం. ఎరువు రూపంలో చూసినా ఎంతో ముఖ్యమైన ఎన్పీకే ఎరువు. రైతులకు ఎన్పీకే ఎరువు సుపరిచితమే. ఇది నైట్రోజన్, భాస్వరం, పొటాషియం మొదలైన పోషక తత్వాలతో నిండి ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఇది ఎంతో ఉత్తమమైన ఎరువుగా పరిగణించబడుతుంది. ప్రభుత్వం ఏ రకంగా ఈ ముందడుగు తీసుకుందో ఇతరులు కూడా ఇలాంటి ముందడుగు ప్రయోగాలు చేసే ఉంటారు. ఇప్పుడు దూరదర్శన్లో కూడా స్వచ్ఛత వార్తల తాలూకు ఒక విశేష కార్యక్రమం వస్తోంది. అందులో ఇటువంటి విషయాలు ఎంత వెలుగు చూస్తే అంత మంచిది. ప్రభుత్వంలో కూడా రకరకాల విభాగాలలో స్వచ్ఛత పక్షోత్సవాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. 3 మొదటి పక్షంలో మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వశాఖతో పాటు గిరిజనాభివృద్ధి మంత్రిత్వశాఖ వారు కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమానికి మద్దతునివ్వబోతున్నారు. 2 పక్షంలో మరో 2 మంత్రిత్వశాఖలు మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజువనేషన్ మంత్రిత్వశాఖలు కూడా స్వచ్ఛత కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లనున్నాయి. మనకు తెలుసు, మన దేశంలోని ఏ పౌరుడైనా కూడా ఏదైనా సాధించినప్పుడు దేశం యావత్తూ ఒక కొత్త శక్తిని అనుభూతి చెందుతుంది. అది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. రియో పారాలింపిక్స్లో మన దివ్యాంగ క్రీడాకారుల ప్రదర్శనను మనమెంతో స్వాగతించాం. ఈ నెలలోనే జరిగిన అంధుల జట్టు T20 ప్రపంచకప్ ఫైనల్స్లో భారతదేశం పాకిస్తాన్ను ఓడిస్తూ వరుసగా 2 ప్రపంచ ఛాంపియన్గా నిలిచి దేశగౌరవాన్ని పెంచింది. మరోసారి నేను జట్టు సభ్యులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. దివ్యాంగమిత్రుల ఈ ఘనకార్యానికి యావద్దేశం గర్విస్తోంది. దివ్యాంగ సోదర సోదరీమణులు ఎంతో సమర్థవంతులని నేనెప్పుడూ అనుకుంటాను. వారెంతో దృఢనిశ్చయం కలిగి ఉంటారు. సాహసవంతులు, సంకల్పబలం గలవారు. ఎల్లప్పుడూ వారి నుండి నేర్చుకోవలసింది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. విషయం క్రీడా సంబంధితమైనదైనా అంతరిక్ష సంబంధితమైనదైనా మన దేశ మహిళలు ఎవరికీ తీసిపోరు. అడుగులో అడుగు వేసుకుంటూ వారు ముందుకు వెడుతున్నారు. తమ విజయాలతో దేశఖ్యాతిని పెంచుతున్నారు. ఈ మధ్య జరిగిన ఆసియా రగ్బీ 7 ట్రోఫీలో మన దేశ మహిళా క్రీడాకారులు రజత పతకం సాధించారు. వారందరికీ నా అనేకానేక అభినందనలు. 8 ప్రపంచమంతా కూడా మహిళా దినోత్సవం జరుపుకుంటుంది. భారతదేశంలో కూడా ఆడపిల్లలకు ప్రాముఖ్యత పెరగాలి. కుటుంబాల్లో, సమాజంలో వారి పట్ల శ్రద్ధ పెరగాలి. వారి పట్ల కరుణ పెరగాలి. బేటీ బచావో, బేటీ పడావో ఉద్యమం వేగంగా ముందుకు సాగుతోంది. ఇవాళ ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ఒక సామాజిక సంచలనంగా, జన విద్యా కార్యక్రమంగా మారింది. 2 ఈ కార్యక్రమం సామాన్య ప్రజల మనస్సులను ఆకర్షించింది. దేశంలోని నలుమూలలా రగులుతున్న ఈ సమస్య ప్రజలను ఆలోచింపచేసింది. ఏళ్ల తరబడి వస్తున్న ఆచార వ్యవహారాల పట్ల ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే సంబరాలు జరుపుకుంటున్నారన్న వార్తలు తెలిసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. ఒక రకంగా ఆడపిల్లల పట్ల పెరుగుతున్న సానుకూల వైఖరి వారి సామాజిక స్వీకరణకు కారణమవుతోంది. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా బాల్య వివాహాలను అదుపు చేయగలిగారు. ఇప్పటిదాకా దాదాపు 175కు పైగా బాల్య వివాహాలను ఆపగలిగారు. జిల్లా పాలనా విభాగం సుకన్య సమృద్ధి యోజనలో భాగంగా దగ్గర దగ్గర 55 నుంచి 60 పైనే ఆడపిల్లల బ్యాంక్ అకౌంట్లు తెరిచారు. జమ్మూకాశ్మీర్లోని కతువా జిల్లాలో కన్వర్జెన్స్ మోడల్ ద్వారా అన్ని విభాగాలను బేటీ బచావో, బేటీ పడావో యోజన కార్యక్రమంలో చేర్చారు. గ్రామసభల నిర్వహణతో పాటు జిల్లా పాలనా విభాగం ద్వారా అనాథ బాలికలను దత్తత తీసుకోవటం, వారికి విద్యా సదుపాయాలను కల్పించటం మొదలైన ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మధ్యప్రదేశ్లో ఆడపిల్లలను చదివించడం కోసం పల్లె పల్లెల్లో ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టే కార్యక్రమం ఒకటి హర్ ఘర్ దస్తక్ అనే పేరుతో జరుగుతోంది. రాజస్థాన్లో అపనా బచ్చా అపనా విద్యాలయ్ అనే కార్యక్రమాన్ని నడిపించి ఏ బాలికలైతే బడి మానేశారో వారిని తిరిగి పాఠశాలల్లో చేర్చి వారిని మళ్లీ చదువుకోవటానికి ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతోంది. ఇంతకీ చెప్పేదేమిటంటే, బేటీ బచావో బేటీ పడావో యోజన కార్యక్రమం అనేక రూపాంతరాలను చెందుతోంది. ఈ ఉద్యమం మొత్తం ఒక ప్రజా ఉద్యమంగా మారింది. కొత్త కొత్త ఆలోచనలు దానితో ముడిపడుతున్నాయి. ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా వాటిని మార్చుకుంటున్నారు. ఇదొక శుభలక్షణంగా నేను భావిస్తున్నాను. 8 మార్చి మహిళా దినోత్సవం జరుపుకోబోతున్న సందర్భంలో మనందరిది ఒకటే భావన. మహిళ ఒక స్వయం శక్తి. ఆమె భారతీయ నారి. ఏమాత్రం ఎక్కువ తక్కువలు లేకుండా ఆమెకు అందరితో సరిసమానమైన అధికారం ఉంది. నా ప్రియమైన దేశప్రజలారా, మనసులో మాట కార్యక్రమం ద్వారా అప్పుడప్పుడు మీ అందరితో ఏదో ఒకటి మాట్లాడే అవకాశం నాకు దొరుకుతోంది. మీరంతా కూడా చురుకుదనంతో తోడవుతున్నారు. మీ వద్ద నుండి నేనెంతో తెలుసుకుంటున్నాను. ఏం జరుగుతోంది, పల్లెల్లో పేదవారి మనసుల్లో ఏమనుకుంటున్నారో నా దాకా వస్తోంది. మీ ఈ సహకారానికి మీకు నేనెంతో రుణపడి ఉంటాను. అనేకానేక ధన్యవాదాలు.
మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనస్సులో మాట విన్నారు. అనువాదం ఈమని ఆశాప్రియ, పఠనం అడవి రాజుబాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.